गुरुर् ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री गुरु गणपति वाणी हयकंधर दत्त दक्षिणास्यानां चरणस्मरणम् अविद्या हरणे करणम् ममास्तु सच्चरणम्। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। अरुणां करुणातरंगिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतामयूखैः अहमित्येव विभावये भवानी। ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्मांवराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं। श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामणिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां ससरचापपाशाङ्कुशां अशेषजनमोहिनी अरुणमाल्यभूषाम्बरां जपासुमभासुरां जपविधौ स्मरेदम्बिकां। ఇప్పుడు ఇంకొక శ్లోకం కూడా మాతాజీ మొన్న చదివారు కనుక అది ఇక్కడ చదువుతాను. మీ పుస్తకాల్లో కొన్ని పుస్తకాల్లో ఉండుండొచ్చు, లేకపోతే రేపు నా దగ్గర నుంచి రాసుకుందరు గాని. ఐంకార హ్రీంకార రహస్యయుక్త చెప్పండి. శ్రీంకార గూఢార్థ
మహావిభూత్యా
ఓంకార మర్మ ప్రతిపాదినిభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః। అధ శ్రీ సౌందర్యలహరి ప్రథమ భాగ ఆనందలహరి. అందరం కలిసి చదువుదాం అండి, కిందటి 41 వరకు అందరం కలిసి చదువుదాం, తర్వాత నేను చెప్పాక మీరు చెప్తురు గాని ఒక 10 వీలుంటే 20 శ్లోకాలు చెప్పుకుందాం, లేదంటే 10, ఎందుకంటే 100 పూర్తవ్వాలి కదా.
శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోత్రం వా కథమ కృత పుణ్య ప్రభవతి తనీయాం సంపాసుం తవ చరణ పంకేరువభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరి కదమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్ధ్యైనం భజతి భసితోద్భూలనలిధిం అవిద్యానామంతస్తిమిరమిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరంద శృతిజయీ దరిద్రానాం చింతామణిగుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి త్వదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికమ్ శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి హిమోయ మహతాం ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయ మరుదాయో ధనరథః తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగజగమనంగో విజయతే క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తనతా పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా తనుర్బాణాన్ పాశం శృణిమపి దధానాకరతరై పురసాదాస్తాంనా పురమతిరావో పురుషికా సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిదీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం మహీ మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరసి పత్యాదిహరసే సుధాధారా సారే శరణయుగలాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయమాసా అవాప్య స్వాం భూమిం భుజగయుగమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణీ చతుర్భిః శ్రీకంఠైః స్వైవ యువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చత్వారింశద్వసుదలపరాశ్రత్రివలయా త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణా పరిణతాః త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రా కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాద్యమరలలలాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశశాయుధ్య పదవీ నరం వర్షీయాంశం నయన విరసం నర్మసు జడనం తవాపాంగాలోకే పతితమనుధావంతి సతసః గలద్వేలీ బంధాః కుచకలకవిస్రస్తశిచయా హఠాత్కృత్యత్కాంక్ష్యో విగళితదుకూలా యువతయా క్షితౌ షట్ పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే సుతాసే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిరే దివిష్టిశ్చత్రింశన్మనసి చతుష్షష్టిరితయే మయూఖస్తేషామప్యుపరితవపాదాంబుజయుగం శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికధృతికా పుస్తకకరాం సకృన్నత్వానత్వకరనివసతాం సన్నిదధతే మరుక్షీరాద్రాక్ష మధురి మధురీనా పణితయః కవీంద్రాణాం చేతః కమలవనబాలాకపక్షిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీ విరించి ప్రేయస్యాతరుణతరుశృంగారలహరీ గభీరాభిర్వాభిర్విదధతి సతాం రంజనమమీ సవిత్రీభిర్వాచా శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాభ్యాభిస్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేహి వదన కమలామోద మధురైః తనుఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః దివం సర్వామురువీం అరుణిమణి మగ్నాం స్మరతి యః భవంత్య క్షత్రస్య ద్వనహరిణ శాలీన నయనాః సహోరస్యావస్య కతికతిల నిర్వాణజనకా ముఖం బిందుం కృత్వా కుజయుగమధస్తస్య తదధో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయయతి వరితా ఇత్యతి లభు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగా కిరంతీ మంగేభ్యః కిరణని కురుంబామృతరసం హృదిత్వా మాదత్తే హిమకరశిలామూర్తిమివయా ససర్పాణాం దర్పం శమయతి శకుంతలమివ జ్వరప్లుష్టాం దృష్ట్వా సుఖయతి సుధాధారశిలయా తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణాముప్యపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదు కమలమాయేణ మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి శ్రోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై శశినియసాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోర పరమపి శంకే హృతమభూత్ యదేతత్త్వద్రూపం సకలమరుణామం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నే తత్స్వమపి వపురీయ స్థిరయతి సదా పూర్వ సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ తవాజ్ఞామాలంబ్య క్షణచలితయో బ్రూలతికయో త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవే పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తదాయిత్వా పాదోద్వానమణిపీఠస్య నికటే స్థితా ఏతే శశ్వన్ముకులితకరోత్తం సమకుటా విరించి పంచత్వం నిరజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం విదన్ద్రీ మానేంద్రీ వితతరపి సన్నీలిత దృశ్యా महासंहारेऽस्मिन् विहरति सति तत्परिरसौ जपो जल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गति प्रालक्षिण्य क्रमणमसनाभ्या हुतिविधिः प्रणाम संयेश सुखमखिलमात्मार्पण दृशा सपर्यापर्यायस्तव भवतु यन्मे विललसितम् सुधामप्यास्वाद्य प्रतिभयजरामृत्युहरिणी विपद्यन्ते विश्वे विधिशतमखाद्यादिशदः करालम् यक्ष्येरम् कबलितवतः कालकलना न शमोस्तन्मूलम् तव जननितातङ्कमहिमा किरीटम् वैरिञ्चम् परिहर पुरः कैटपभिदः ततो ये कोटीरे स्खलसि जहि जम्भारिमकुटम् प्रणम्रेष्वेषु प्रसमपयातस्य भवनम् भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते स्वदेहोद्भूताभिर्गृणिभिरणिमाद्याभिरभिता निषेये नित्ये त्वामामिति सदा भावयति यः किमाश्चर्यम् तस्य त्रिनयन समृद्धिम् तृणयतः महासंवर्ताग्निर्विरचयति दीराजनविधिम् चतुष्षष्ट्या तन्त्रैः सकलमपि सन्धाय भुवनम् सिद्धत्तत्सिद्धिम् तव परतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धादखिल पुरुषार्धैकघटना स्वतन्त्रम् ते तन्त्रम् क्षितितलमवातीतरदिदम् शिवशक्ति कामक्षितिरदर विक्षीतकिरणः स्मरोऽहम् सशक्रस्तदनु च परामारहरयः अमीर्लेकादिस्तिसृभिरवसानेषु घटिताः भजन्ते वर्णास्ते तव जननि नामावयवता स्मरं योनिम् लक्ष्मीम् त्रितयमिदमादौ तव मनः निधायैके नित्ये निरवधि महाभोगरसिका भजन्ति त्वाम् चिन्तामणिगुणनिबद्धाश्रवलया शिवाग्नौ जुह्वन्त सुरभिकृतधाराहुतिशतैः शरीरम् त्वम् शम्भो शशिमीरवक्षोरुभयुगम् तवात्मानम् मन्ये भगवति नवात्मानमनगम् अतः शेषशेषी त्वयमुभयसाधारणतया स्थितः सम्बन्धो वाम् समरस परानन्दपरयो मनस्त्वम् यो मत्वम् मरुदसि मरुत्सारधरसि त्वमापस्त्वम् भूमिस्त्वयि परिणतायाम् नहि परम् त्वमेव स्वात्मानम् परिणमयितुम् यस्व वपुषा चिदानन्दाकार शिवयुवति भावेन बिभृषे तवाज्ञाचक्रस्थम् तपनसि कोटिद्युतिधरम् परम् शम्भुम् वन्दे परिमिलितपार्श्वम् परचिता यमाराध्यन् भक्त्या कविशशिशुचीनाम विषये निरालोके लोके निवसति भालोकभुवने विशुद्धौ ते शुद्ध स्फटिक विशदम् व्योमजनकम् शिवम् सेवे देवीमपि शिव समानौ यवसताम् ययोः कान्त्या यान्त्याः शशि किरणसारूप्य शरणे विधूताम् तद्ध्वान्ता विलसति च कोरीव जगति समुन्मीलत् संवित् कमलमकरन्दैकरसिकम् भजेऽहम् सद्वन्द्वम् किमपि महताम् मानसचरम् यदालापादष्टादश गुणितविद्यापरिणतिः यदा दत्ते दोषाद्गुणमखिलमद्यपय इव तव स्वाधिष्ठाने उतवहमधिष्ठाय निरतम् తమీడే సంవత్తం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకాంతః కిమపి క్రోధ కలితే దయార్ద్రాయా దృష్టిః శిశిరమువచారం రచయతి తటిత్వం చ శక్త్యా తిమిర పరిపంద్య స్ఫురణయా స్వరన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రదనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమీర తప్తం త్రిభువనం తవాధారే మూలే సహ సమయయాలాస్య పరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయ విధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం యజ్ఞే జనక జననీ మజ్జగదిదం అయిపోయింది గత కలిసి చదివేద్దామా? నేను చెప్పాక మీరు చదువుతారా?
చెప్పండి.
కలిసి చదివేద్దామా? తప్పులు రాకుండా చదవాలి. ఒక్కసారి ఓ పదో ఎన్నో మనం చెప్పు. అంతా కలిపి 20 నిమిషాలు పట్టింది మనకి 41 చదవడానికి. రోజు చదువుకున్నా ఇబ్బంది ఉండదు. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్చురణశబలం చంద్రశకలం ధనుశౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణా ధునోతు ధ్వాంతం నస్తులతి దళితే తేందివరవనం ఘన స్నిగ్ధ శ్లక్ష్ణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసః వసంత్యస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినా తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరీవాహ శ్రోత సరిణీరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరః దిశాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం అరాలై స్వాభావ్యాదలికల కలభస కలభస శ్రీభిరలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజిల్క రుచిరే సుగంధౌ మాద్యంతి స్మర దహన చక్షుర్మథులిః లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవయః ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిధః సుధాలేపస్యూతిః పరిణమితి రాకా హిమకరః భ్రువౌ భుగ్నే కించిద్ భువన భయ భంగ వ్యసనని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృత గుణం ధనుర్మన్యే సవ్యేతర కర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే అహం సూతే సవ్యం తవ నయన మర్కాత్మ్యకతయా క్రియా మాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిర్దదలి దళలిత హే మాం రుచిః సమాధత్తే సంధ్యాం దివస నిశయోరం తచచరి విశాలా కళ్యాణి స్ఫుట చిరయయో అయోధ్యా కువలయైః కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే కవీనాం సందర్భస్తభక మకరందైకరసికం కటాక్ష వ్యాక్షోపభ్రమర కలభౌ కర్ణయుగలం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాదలిక నయనం కించిదరుణం శ్రీవే శృంగారార్ద్రా తదితర జనే కుత్సన పరా సరోషా గంగాయాం గిరిసచరితే విస్మయవతి ఇక్కడ లాస్ట్ లో జనని అని ఉంటుంది మీ బుక్ లో, అది కాదండి, జయని జయని అని మార్చుకోండి. జయని అనే ఉందా? కొంతమంది బుక్స్ లో జనని అని ఉంది. ఏమ్మా? 51వ శ్లోకం. గిరిసచరితే విస్మయవతి. ఎక్కడ? నేను చదువుతాను, వినండి ఒకసారి మళ్ళీ. శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సన పరా సరోషా గంగాయాం గిరిసచరితే విస్మయవతి
గిరిజ చరిత నయమయవతి
హరాహిభ్యో భీతా సరసి సరసిరు సౌభాగ్య జయనీ సఖీషు స్మేరా తే మయి జననీ దృష్టి సకరుణా మూడో లైన్ ఇప్పుడు నేను చదివింది కరెక్ట్ కరెక్ట్ చేసుకున్నారా సరే రేపు ఇంకా కరెక్షన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్పుకుందాం గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతి పురాం భేతుశ్చిత్ ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవాకర్ణాకృష్ట స్మరస స్మరసర విలాసం కలయతః కర్ణాకృష్ట స్మరసర విలాసం కలయతః విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాం జతనయ విభాతి త్వన్నేత్ర త్రితయమిదమీశాన దైతే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రాను పరతాన్ రజస్సత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ పవిత్రే కర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణ ధవల శ్యామ రుచిభిః సదశోణో గంగా తపన తనయేతి ధ్రువమమం త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘం నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణి ధర రాజన్యతనయే త్వదున్మేషాజ్ఞాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్యచకిత నిలీయం తేతో యే నియమత మనిమేషాస్య ఫరికాః ఇయం చ శ్రీర్బద్ధచ్ఛద శ్రీర్బద్ధ చపట కవాతం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటస్య ప్రవిశతి ఇక్కడితో ఆపుదామండి 56 ఇక్కడ ఆపుదాము రేపు మిగతా ఓం శ్రీ గురుభ్యో నమః అమ్మ రేపు చెప్పుకుందాం రే రేపు చెప్పు. మీకు ఇంకెవరికైనా తేడాలు ఉన్నాయా బుక్కుల్లో? టిక్ పెట్టుకుంటే మనం మార్చుకోవచ్చు. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ పట్టుకున్నాం సౌందర్య లహరి. ఈ కొత్తగా చదివిన నాకు కొత్త, నేను కూడా కొంచెం చూడడం సంభవించలేదు. రేపు మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ చదువుకుంటుంటే మనకు అదే వస్తుంది. మన మొదటి 41 పూర్వం మనకి 45 నిమిషాలు పట్టేది, ఇప్పుడు 20 నిమిషాల్లో చదివాం. అంటే అభ్యాసం చేసిన కొద్దీ కూడా మనకి ఇంకా బాగా వస్తుంది. ముఖ్యంగా ఈ సౌందర్య లహరిలో మనకి చెప్పబడింది ఏమిటి అంటే, తప్పులు చదవకుండా జాగ్రత్తగా చదువుకుంటే మనకి మంచిది. అంటే మొదట్లో తప్పులు వస్తాయి, కానీ తర్వాత తర్వాత దానిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. కిందటిసారి అలాగే మరి 41 శ్లోకాలు బాబుజీ దయవల్ల పూర్తి చేసుకున్నాం. అయితే మనం మొదటిది ఒక్కసారి రిఫ్రెష్ చేసుకుంటే మనకి జ్ఞాపకం వస్తాయి. మెల్లిగా ఈ శ్లోకాలు చదువుతుంటే మనకే వస్తున్నాయి ఒక్కొక్కటి, ఓహో ఇందులో ఇది చెప్పారు కదా, ఓహో ఇందులో ఇది చెప్పారు కదా అని. అది ఏంటంటే గురుమూర్తే అక్కడ మనకి జ్ఞాన రూపంలో ఇందులో ప్రకాశిస్తున్నారు. ప్రకాశిస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికని ఇది మనకి ఒక సాధనను ప్రసాదించారు. ఇంకొకటి ఏంటంటే, ఈ సౌందర్య లహరి అనేటటువంటిది ఎలాగ ఉద్భవించింది అనే విషయం కూడా మనం కిందటేడా చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకోవడంలో పునరుక్తి దోషం ఏమీ లేదు. శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ధ్యాన స్థితులై ఉన్న సమయంలో కైలాసానికి వారు వెళ్ళారు. వెళ్తేట అక్కడ అమ్మవారు ఆయనని అనుగ్రహించి ఆయనకి ఒక పుస్తకం చేతిలో పెట్టింది. పెడితే ఆయన ఎంతో భక్తిపూర్వకంగా అమ్మకి నమస్కారం చేసుకుని ఆ పుస్తకాన్ని తీసుకుని బయటకు వస్తున్నారు. ఇలాగా వస్తూ ఉంటే అక్కడ నందీశ్వరుడు ఉన్నట్ట. ఏమిటి, అంతేకాకుండా పరమేశ్వరుడు ఆయనకేమో 5 లింగాలనిచ్చారట, స్ఫటికలింగాలు, 5 స్ఫటికలింగాలని ప్రసాదించారు. అవి పట్టుకున్నారు, ఇంకో చేతిలో ఈ పుస్తకాన్ని పట్టుకున్నారు. అవన్నీ పట్టుకొని తీసుకొని ఇలా వస్తున్నారట. వస్తూ ఉంటే నందీశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. నందీశ్వరుని దాటి ఎవరూ వెళ్ళలేరు కదా, లోపలికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఆయన మనకి దర్శనం ఇవ్వాల్సిందే. ఆయన అక్కడ ఇచ్చి ఆయన ఏం చేశాడట, ఇవా ఆ లింగాలను ఉంచుకోలే పర్వాలేదు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ స్థాపించుకో. ఏమిటి అమ్మ చేతిలో పుస్తకం ఏదో తీసుకున్నట్టున్నావు, ఏది ఇలా చూపెట్టన్నట్ట. ఆయన అంటే ఆ పుస్తకం ఇచ్చారట. ఆయన ఏమిటి ఎందుకో నేను అడగలేదు, నందీశ్వరుడు అడిగితే ఇవ్వకుండా ఉంటారా అండి, ఇస్తే ఇచ్చాట. ఆయన ఇలా చూసాట ఒకసారి, ఇలాగా ఇలా చూసి ఆ పుస్తకాన్ని రెండుగా చింపాట. రెండుగా చింపి ఒకటి బయట పారేసాట, ఎక్కడికో పాడేసి ఇంకోటి ఇచ్చి, నీకు నీకు ఇది చాలులే, మీ భూలోకవాసులందరూ తరించడానికి ఇది ఒక్కటి చాలు, ఇది తీసుకుని వెళ్ళన్నట. అదే మనం ముందర చదువుకున్నటువంటి 41 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆమె అమ్మవారు స్వయంగా ప్రసాదించినటువంటి 41 శ్లోకాలు అని చెప్పి అంటారు. అందులో మనం పూర్వాపరాలకు కానీ వీటిల్లో కానీ వెళ్ళొద్దు, కానీ ఇది మనకి ఆనందంగా ఉంది ఆనంద, అందుకనే దానిని ఆనందలహరి అన్నారు. అమ్మవారు ప్రసాదించినటువంటి ఆ 41 శ్లోకాల్ని ఆనందలహరి అని పిలువబడుతుంది. అంతేకాకుండా మనం గమనించాం మనం చదివిన 41 శ్లోకాల్లో ఆ ఆనందలహరి, శృంగార లహరి, చైతన్య లహరి అని 3 సార్లు వస్తుంది మనకి. 3 సార్లు వచ్చింది చూద్దరిగా తర్వాత కావాలంటే. అందుకని దానికి ఆనందలహరి అని వారు పెట్టారు. అయితే ఆయనకి మనసు ఒప్పలే. ఆయన నందీశ్వరుడిని ఆయన ఏమీ అనలేదు. శిరస్సు ఏంటి అమ్మ నాకు ఇస్తే నువ్వు ఇలా చేసావేంటని దెబ్బలాడలేదు. మనలాగా దెబ్బలాడకుండా ఆయన మామూలుగా శిరస్సు వంచేసుకొని వారు వచ్చేసారు. వచ్చేసాక వారు మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి అమ్మా ఇలా జరిగిందేమిటి అని అమ్మనే అడిగారు. చూడండి, మనకి ఏదైనా ఒకటి జరిగితే మాతాజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకి ఏదైనా ఒకటి జరిగితే గురుదేవుడి దగ్గరికే వెళ్ళి చెప్తే మనకి దానికి ఏమిటి విరుగుడు అనేటటువంటిది మనకి చెప్తారనమాట. లేకపోతే వీళ్ళతోటి వాళ్ళతోటి చెప్పామనుకోండి, లేకపోతే తప్పు చేసిన వాళ్ళతోటి అన్నాం అనుకోండి, అంటే అక్కడ ఏమవుతుందన్నమాట, మనం తప్పని అనుకోవచ్చు, వాళ్ళకి అది రైట్ అనిపించవచ్చు, అక్కడ మళ్ళీ వాదోపవాదాలు వస్తాయి. అందుకని వారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెనక్కి వచ్చేసి వారు కూర్చుని ధ్యాన స్థితిలో అమ్మతో ధ్యానంలో అడిగారు, అమ్మా ఇదేంటమ్మా నువ్వు ఇచ్చావు కదా పుస్తకాన్ని, మరి ఆ గ్రంథాన్ని, అది నేను ఇంకా తెరిచి కూడా చూడలేదు, నందీశ్వర్ల వారు ఇలా తీసుకున్నారు, దాన్ని ఇలా చేశారు, ఆ మిగతావి ఏమిటో అనేటటువంటి ఒక ఉత్కంఠ నాలో ఇంకా తీరటం లేదు అని చెప్పి వారంటే, అప్పుడు అమ్మ వారితో అందిట, ఏం పర్వాలేదు నాన్న, అందులో 100 శ్లోకాలున్నాయి, నందీశ్వరుడు మంచే చేశాళ్ళే, ఆ మిగతా 59 నువ్వు రాసే అన్నారండి. ఎవరు? మా అమ్మ. అనేసరికి అప్పుడు ఆయన వారు స్వహస్తాలతో వారు రచించినటువంటిది ఈ సౌందర్యలహరి అని చెప్తారు. కానీ సౌందర్యలహరి అంటే మొదటి నుంచి చివరి వరకు అంతా ఒకటే, అంతా జగన్మాత కృతమే అని ఆయనే అన్నారట. కనుక మనకి ఏదైనా పర్వాలేదు, ఆది శంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్యలహరిలో మొదటి 41 శ్లోకాలని ఆనందలహరి అనడం మనకు ఒక పరిపాటి, మిగతావన్నీ కూడా చెప్పడం మనకి సౌందర్యలహరి అని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ మనం చదివిన వాటిల్లో సౌందర్యలహరి అనే పదం వచ్చింది మనం చదివిన 3వ శ్లోకంలోనే అనుకుంటాను. 41 నుంచి కదా చదివాము, 42 నుంచి చదివాము, 44లో తనోతు క్షేమం నస్తవవదన సౌందర్యలహరి అని వచ్చేసింది కదా. ఇప్పుడు మొదట ఆనందలహరిలో మనం చెప్పుకున్నదంతా ఒక్కసారి నెమరు వేసుకుంటే అందులో కేవలం ఏం చెప్పారు, ఇదేమైనా కేవలం వర్ణనేనా, లేదు అంటే ఇందులో ఏమైనా ఉందా, అసలు తత్వం ఏమనుంది అని అంటే, ఇందులో పరిపూర్ణంగా శివశక్తి ఐక స్వరూపాన్ని ఇక్కడ వర్ణించారు. మనకి లలితా సహస్రనామాలు ఆఖరి నామం ఏమిటి, శివశక్తి ఐక రూపిణ్యై నమః, శివశక్తి ఐక రూపిణ్యై నమః. లలితాంబిక అన్నది ఆవిడ పేరు. ఇంతసేపు మనం చదివిన ఈ నామాలన్నీ కూడా ఈ లలితాంబికకి చెందినవే అనే ఉద్దేశంతో లలితాంబికాయే నమః అన్నది ఆఖరిది. కానీ శివశక్తి ఐక రూపిణ్యై నమః అన్నది ఆఖరిది. అక్కడి నుంచి మొదలైంది మనకి ఏది, ఈ ఆనందలహరి అనేటటువంటి సౌందర్యలహరి మనకి ఎక్కడి నుంచి మొదలైందండి, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది మనం తప్పకుండా అనుకోవలసిన శ్లోకం. పారాయణ శ్లోకాల్లో 1st ఇదే అని చెప్పారు కూడా మహాత్ములు. అంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, శివశక్తులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ అభిన్నమైనటువంటి ఏకతత్వం. ఆ ఏకతత్వాన్ని గురించి నేను చెప్పగలనా? నాకంతటి శక్తి ఉందా అని అడుగుతున్నారండి ఎవరు? ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు. ఇంకా మనమెంత? ఎందుకంటే ఆయన ఏమంటున్నారంటే, దేవతలందరూను తర్వాత బ్రహ్మ రుద్రాదులు అందరూ కూడా నిన్ను స్తోత్రం చేయడానికి చేశారే, అలాంటి వాళ్ళు చేసిన స్తోత్రాల ముందర నేనేం చేయగలనమ్మా, నీకు దండం పెట్టుకోవడం తప్ప అని. కానీ ఇది నా మహాపుణ్యంగా భావిస్తున్నాను, నిన్ను గురించి నేను చెప్పుకోవాలంటే నిజంగా వారే ఇలా అంటే మనం ఎంతటి వాళ్ళం అండి. కనుక మనకి శక్తి ఉందా లేదా అని కాదు, అక్కడ ఏమిటంటే ఆయన స్పందన, ఆ శివుడు అనేటటువంటి వాడు శివం అద్వైతం శాంతం చతుర్థం మన్యంతే అని మనకి ఉపనిషత్తు చెప్తోంది మాండుక్యం. ఆ శివం అనేటటువంటిది మంగళకరమైనటువంటిది శాంతమైనటువంటిది, ఆ దాంట్లో కదలిక అనేది లేదు, కేవల చైతన్యం, కేవలం చైతన్యం. ఆ చైతన్యం ఉంటే మనకు అలా ఉంటుందంతే. అంటే ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు ఉంది అంతే, ఉంది అస్థి, అది చైతన్యమే, అది ప్రకాశమే. కానీ దానిని మనం తెలుసుకోవాలంటే ఆయనలో ఒక స్పందన పుట్టించాలి, ఆ స్పందన కలిగించేదే శక్తి. అర్థమైందా అండి? శక్తి అంటే అమ్మవారు అంటే అమ్మ అంటే శక్తి, ఆవిడ ఒక స్పందన. ఆయన ఇలా క్లియర్గా ఉండేటటువంటి నీళ్ళల్లో ఉంటాడు, అందులో కదలిక లేదు. కానీ ఆయనలో కదలిక రావాలి అంటే అక్కడ ఆ ప్రకృతి జన్యమైనటువంటి ఆ జగన్మాత అక్కడ స్పందించాలి. అందుకనే ఈ సృష్టి అంతా కూడా మేల్ అండ్ ఫీమేల్ ప్రిన్సిపల్స్ కలిగి ఉంటుంది. అంటే ఏంటి మేల్ అంటే ఏమిటి? పురుష, స్త్రీ, స్త్రీ అంశము పురుషాంశము. మన దేవాలయాలన్నీ కూడా అదే విధంగా తయారై ఉన్నాయి. మరి మన యొక్క మనం ఏ లింగాకారంలో మనం ప్రభువుని ఉపాసన చేస్తున్నామో ఆ లింగాకారము, ఆ పైన మనకి కనబడే ఆ లింగాకారంగా ఉండేటటువంటిది పురుష ప్రిన్సిపల్. ఆ అమ్మవారేమో పానుమట్టం, మన అందరికీ తెలుసు అది. కనుక అందుకనే బాబుజీ మన మహారాజు వారు ఆ పాన్ మట్ట మీద ఏమైనా పెడితే ఒప్పుకునే వారాలి. మన మన ఆశ్రమంలో ఎప్పుడూ అలాంటివి చేయం, బయట గుళ్ళల్లో చేసేస్తూ ఉంటారు. అక్కడే కొబ్బరికాయలు కొట్టేస్తారు, అక్కడికి కొబ్బరికాయలు పడేస్తారు, అరటిపళ్ళు పడేస్తారు, ఒకటి కాదండి అన్నీ చేసేస్తారు. కానీ అది చాలా తప్పు, అది అమ్మవారి స్వరూపం. కనుక శివశక్తి అభిన్న తత్వాన్ని సూచించేటటువంటిది మొట్టమొదటి శ్లోకంలోనే మనకి ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పారు. చెప్పినప్పుడు ఆ అమ్మ అనేటి అమ్మ 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 అంటున్నాను చూసారా, అది కేవలం స్పందన. ఆ స్పందన కలిగించేది అంటే ఏంటి? మనలో ఒక కరుణరసం కలిగించాలన్నా, మనలో ఒక భీభత్స రసాన్ని కలిగించాలన్నా, ఏ రసాన్ని కలిగించాలన్నానండి. అంటే ఇప్పుడు ఏంటన్నమాట, తెల్ల లైటు, సూర్యుడి యొక్క కాంతిలా వస్తోంది. ఆ సూర్యకాంతికి మనం త్రికోణాలు కలిగినటువంటి ఒక ప్రిజం, అంటే ఏంటి, ఒక పట్టకాన్ని పెట్టామనుకోండి, ఈ వైట్ లైట్ వస్తూనే ఉంటుంది. వైట్ లైట్కి ఏమి అడ్డు లేదు, కానీ మనం అడ్డు పెట్టామనుకోండి. త్రిగుణాత్మకమైనటువంటి త్రికోణాలు కలిగినటువంటి ఒక ప్రిజంని కానీ అక్కడ పెడితే ఈ ఒక్క లైటు బయటకు వచ్చేసరికి ఏడుగా చీలిపోతుంది. దాన్నే మనం ఇంద్ర విబ్ గ్యార్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఆ విబ్ గ్యార్ అంటే ఏంటి? వైలెట్టు, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్, ఎల్లో, రెడ్, ఇన్నున్నాయండి. ఏడులా ఏడు అయిపోయింది. ఏడిట్లోనూ మళ్ళీ మీరు కంప్యూటర్లోకి వెళ్ళి ఒక్కసారి చూసారంటే ఒక్కొక్క రంగుకి అబ్బో ఎన్ని ఎన్ని షేడ్స్ ఉంటాయో చెప్పలేము. అంటే ఏంటన్నమాట, ఒక్క ఒక్కటిగా ఉన్నది ఎప్పుడవుతే ద్వితీయం అయిందో ఆ ద్వితీయం తృతీయం తృతీయం చతుర్థం చతుర్థం పంచం ఇంకా ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇన్ఫినిటీలో వెళ్ళిపోయినది ఈ ఒక్క శక్తేనా లేదు అంటే అనేక శక్తులు ఉన్నాయా అక్కడ? అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ వస్తున్నటువంటిది ఒకటే సన్ రేసు, అబ్బా సూర్యకాంతి తెల్ల లైటు ఒక్కటే కాంతి కిరణం, కానీ బయటకు వచ్చేసరికి ఏడుగా అయ్యి ఏడల్లా 7000గా అయ్యింది, 7000లల్లా 7 లక్షలుగా అయింది. కానీ వీటిలన్నిటికీ మూలస్థానం ఏమిటి? ఒక్కటే. ఆ ఒక్కటే పరమాత్మ యొక్క శక్తి, అనంత తత్వం పరమాత్మ, అదే పరమాత్మ తత్వం అసలు. కానీ ఆయన నుంచి బయలుదేరిన ఈ ప్రకృతి అంతా కూడా ఇప్పుడు ఆయన కంటే భిన్నంగా ఉందా ఏకత్వంగా ఉందా? ప్రకృతి అన్నామంటే ఏమిటి? మనకి కనిపిస్తున్నదంతా ప్రకృతే, దాంట్లో మనని మనం కూడా కనిపిస్తున్నాం. నాకు నేను కనిపిస్తున్నాను కదండి, అద్దంలోనైనా సరే నా చేతుల్ని నేను చూసుకుంటున్నానుగా, నన్ను నేను చూసుకుంటున్నాను, మిమ్మల్ని నేను చూస్తున్నాను, అలాగే మీరు నన్ను చూస్తున్నారు. ఇలాగ మనం ఒకళ్ళనొకళ్ళను చూసుకుంటున్నాం. చూసుకుంటున్నాము అంటే ఏమిటి? ఇదంతా మనం పశ్యతి, మనం చూస్తున్నాం. మనం చూస్తున్నాము అంటే మా చూస్తున్న వాడికంటే వేరే వాడు ఒకడున్నాడుగా, లోపల ఒకడున్నాడు కదా, నాలో ఎలా ఉన్నాడో మీలోనూ వాడే ఉన్నాడుగా, వాడు వేరేగా లేడుగా. ఆ ఒక్కడే ఇన్ని విధాలుగా అంటే 84 లక్షల జీవరాశులుగా, 84 లక్షల జీవరాశులు అంటే మనకు తెలుసు అండజాలు స్వేదజాలు ఉద్భిజాలు జరాయుజాలు, ఈ 4 కూడా మనకి. అండజాలంటే గుడ్డు నుంచి పుట్టినవి అంటే పాములు ఇలాంటివన్నీ, ఒక పక్షులు ఇలాంటివి గుడ్ల నుంచి పుట్టేవి మరి అండజాలు. అదేంటి స్వేదజాలు అంటే నల్లులు పేలు ఇలాంటివన్నీ స్వేదజాలు. మరి ఉద్భిజాలు అంటే భూమిని చీల్చుకొని పుట్టేవి, చెట్లు ఇవన్నీ కాకుండా కొండలు కూడా, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఏంటన్నమాట ఇవి కూడా వచ్చాయి. జరాయుజాలు అంటే ఏంటి? ఒక మావిని చేసుకొని దాన్ని బట్టి వచ్చేటటువంటివన్నీ జరాయుజాలు. అంటే ఏంటన్నమాట ఈ మనుషులు ఈ జంతువులు మాయ నుంచి పుట్టేవన్నీ కూడా జరాయుజాలు. ఎవరైనా సరే ఈ 4 కేటగిరీల్లోకి వెళ్ళిపోవాల్సిందే ఈ సృష్టి అంతా కూడా. ఈ 4 కేటగిరీలు ఎవరి నుంచి వచ్చాయి అంటే ఒకే ఒక అనంతమైనటువంటి పరమాత్మ నుంచి వచ్చింది. ఆయనలో లేనిది ఏదైనా ముందర వచ్చిందా, లేకపోతే ఆయన ఏమైనా తయారు చేశాడా? వీటిలన్నిటిలోకి వెళ్ళొద్దు. సృష్టి రహస్యంలోకి వెళ్ళామంటే దానికి పెద్దలు 3 రకాల థియరీలు చెప్తారు, ఆరంభవాదం అని, పరిణామవాదం అని, వివర్తవాదం అని, అనేక రకాల వాదాలు ఉన్నాయి. ఆ వాదాల్లోకి వెళ్ళొద్దు. మనం ఇక్కడ కేవలం అద్వైత భావనతోటే మనం ఇది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఈ అద్వైత భావనలో ఏమిటి చెప్తున్నారన్నమాట, ఇన్ని విధాలుగా మనకి ఇన్ని కనిపిస్తున్నా కూడా ఇవన్నీ కూడా విశేషాలు, అది గుర్తుంచుకోవాలి. ఇవన్నీ విశేషాలు. వీటిలన్నిట్లోనూ సామాన్యంగా ఉన్నదేమిటి? ఆత్మ చైతన్యం, అది సత్యం. ఇవన్నీ కనిపిస్తున్నవి ఏవైనా సరే పుడుతున్నాయి, పుడుతున్నాయి అంటే చస్తున్నాయి, పుట్టింది అంటే చావుట పథ్యం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ప్రకృతిని మనం చూస్తున్నాం, పరమాత్మ దృష్టితో చూస్తే మనని అదేం చేయదు. అమ్మవారిని ఎలా చూశాడండి ఆంజనేయ స్వామి? కన్న తల్లిలా చూశాడు. కన్న తల్లిని తండ్రిని ఏకం చెయ్యాలని ఆయన చూశాడు. కానీ రావణాసురుడు ఏం చేశాడు? కన్న తండ్రి నుంచి కన్న తల్లిని విడదీసి తాను అనుభవిద్దామని చూశాడు. ఇప్పుడు మనలో ఆ రావణాసురుడు ఉన్నాడా లేడా? అంటే ఏమిటనమాట, ప్రకృతి ఇచ్చేదంతా మనం అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం, దాంట్లో పడిపోతున్నాం. చీరలేమిటి, నగలేమిటి, సెల్ ఫోన్లేమిటి, అసలు ప్రపంచంలో ప్రతి వస్తువుతోటి మనం తాదాత్మ్యం చెందిపోతున్నాం. కానీ జగద్వస్తు సర్వం కరేయత్ ప్రసాదాత్ గురోరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతక్యం 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 అని ఇది కూడా ఆదిశంకర భగవత్పాదాచార్య పాదాచార్యుల వారు జగత్తులో ఉన్న వస్తువులన్నీ నా చేతిలో వచ్చి పడుతున్నాయి. ఎవరి కృప వలన వచ్చి పడుతున్నాయి ఇవి నాకు? ఎవరి కృపచే ఆభరణములు ధరించదవు? మనసా వాణిని స్మరించుటకు అలసమేలా? బాబుజీ మహారాజు వారు ఇచ్చినటువంటి గీత ఇది, ఈ పాట. ఎవరి కృపచే ఆభరణాలు ధరిస్తున్నావు నువ్వు? ఎవరి కృపచే నీ కరచరణములు కదలును? వాణిని స్మరించుటకు అలసమేలా? బద్ధకం ఎందుకు నీకు? ఆలస్యమేలా? ఇంకా లేట్ చేస్తావేటి, ఇప్పుడైనా తలుచుకోకుండా అని బాబుజీ మహారాజు వారు ప్రసాదించారు మనకు ఒక కీర్తనలో. కనుక ఇప్పుడు మనం రావణాసురులుగా ఉండకూడదు, ఆంజనేయ స్వామిలాగా ఉండాలి. ఆయన ముక్తికాంతని తీసుకెళ్ళి ఆ పరమాత్మతో ఏకం చేశాడు, మనం అలా ఉండాలి. ఆ పరమాత్మ తత్వం అనేటటువంటిది భగవంతుడికి వేరు కాదు, ఆయన యొక్క శక్తే అమ్మ. ఈ సర్వ ప్రకృతి సర్వ సృష్టి కూడా పరమాత్మ యొక్క విభూతి, ఆయన యొక్క స్వరూపం. ఇది ఒక రూపంగా కల్పించాలంటే, అందుకనే చూడండి మనం ఏం చేస్తున్నామండి, మనం కొండలకు పూజ చేస్తున్నామా లేదా? నిన్ననో మొన్ననో మా సిస్టర్ అడిగింది, కొండల మీదే ఎందుకుంటారు దేవుళ్ళు అని. ఎవరో అన్నారు కొండల మీదే దేవుళ్ళు ఉంటారని ఎవరో అడిగారు. అడిగితే అవును, కొండల మీద ఎందుకుంటారు, కొండలోనే దేవుడు ఉన్నాడని నిరూపించాడు కదండి కృష్ణయ్య గోవర్ధనగిరిని ఎత్తి. కొండలకి పూజ చేస్తున్నామండి, నదులకి పూజ చేస్తున్నామండి, ఏమండి చెట్లకి, ఉసిరి చెట్టుకు పూజ చేస్తున్నాం, మర్రి చెట్టుకు పూజ చేస్తున్నాం, ఔదంబ వృక్షానికి పూజ చేస్తున్నాం, ఏమండి మనకి మరి ఇవన్నీ తులసి, అయ్యో తులసి మారేడు దళాలు, ఒకటేంటండి ఇన్ని వృక్షాలకి మనం పూజలు చేస్తున్నాం. ఓకే, తర్వాత పాములకు పూజ చేస్తున్నావా లేదా? తప్పకుండా చేస్తాం, ఎందుకంటే రోజు మనకి ఇక్కడే దర్శనం ఇస్తున్నాడు ఆయన. నేను మొన్న కూడా దర్శనం ఇచ్చాట ఇక్కడ. పాములకి పూజలు చేస్తున్నాం అంటే ఏంటనమాట, అండజాలికి పూజలు చేస్తున్నాం, ఏమండి శ్వేదజాలికి చేస్తున్నావా అండి? లేదనకండి, అయ్యో దోమలు అవి వస్తాయనుకోండి చీమలును, వాటికి కూడా వాటిలో లేడా భగవంతుడు? వాటిలోనూ ఉన్నాడు. మనం ఏమైనా పూజ చేస్తున్నామో నేను కొంచెం ఇవాళ వెళ్ళి రిఫర్ చేసి రేపు చెప్తాను మీకు శ్వేదజాల గురించి. మనం ఎంతసేపు నలులు పేలు అంటే తీసి నలిపేసుకోవడమే ఆలోచిస్తున్నాం, కానీ వాటిలో ఏదో ఒక శ్వేదజాలని మనం పూజిస్తూనే ఉంటాం. ఐఎమ్ ష్యూర్ అది నేను ఒకసారి రీసెర్చ్ చేసి రేపు చెప్తాను మీకు, గుర్తు చేయండి. మరి ఇంకా తర్వాత పోతే ఉద్భిజాలని పూజ చేస్తున్నామని ఇప్పుడిప్పుడే చెప్పుకున్నాం, కొండలు చెట్లు వీటిలన్నింటినీ. జరాయిజాలని ఇంకా చెప్పనేక్కర్లేదు కదా. కుక్కుటేశ్వరుడు అంటున్నామండి కోడిని, కాలభైరవుడు అంటున్నామండి ఆయన్ని, కాకేశ్వరుడు అంటున్నామండి కాకిని, పావుని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కూడా అంటున్నాం, అది కూడా నెమలిని పూజ చేస్తున్నాం, గోమాతను పూజ చేస్తున్నాం. మనుషుల్ని పూజ చేస్తే మట్టుకు ఒప్పుకోరండి, మనిషికి చాలా బుర్రెక్కువ ఉంది కదా. అందుకని మనం పూజ చేసామనుకోండి, ఏంటి నా ఫోటోకి నువ్వు దండేస్తున్నావు, నా ఫోటోకి దండలేసి అగరత్తి వేయించుకుంటాం, ఎందుకు మనకి బుర్ర ఎక్కువ కనుక. మనలో దేవుడు లేడు, మేము చచ్చాకే మాలో దేవుడు వస్తాడు అని మనం అంటున్నాం అనమాట. ఎంత గొప్ప వాళ్ళమో మనం చూడండి, కానీ మహాత్ములు అలా కాదే. ఇప్పుడు మాతాజీ ఉన్నారు, గురువుగారు ఉండేవారండి, గురువుగారు ఆవిడ బల్ల మీద అన్ని దేవుళ్ళు ఉండేవారు, మధ్యలో ఆవిడ ఫోటో కూడా ఒక చోటు ఉండేది. ఆవిడ అలాగా పూజ చేసుకొని వచ్చి ఆ దేవుళ్ళందరికీ ఒక్కొక్క పువ్వు పెడుతూ ఉండేవారు. అక్కడ మధ్యలో ఆవిడ ఫోటో కూడా ఉండేది. ఆవిడేమి విడిగా తీసి ఆ పూజ అక్కడ పువ్వు పెట్టకుండా వెళ్ళిపోయేవారు కాదు, అక్కడ పెడితే అక్కడ కూడా ఆవిడ పెట్టేవారు. అలాగే మాతాజీ వారితో ఒకసారి అదేదో పిప్పరో విప్పరో ఒక గ్రామం వెళ్ళడం జరిగింది. అక్కడ ఒకళ్ళ ఇంట్లో గురు పూజ జరుగుతోంది. వాళ్ళ పాదుకలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. అంటే జన్మ జన్మాంతరాల యొక్క మాలిన్యం అంతా కూడా ఆ పాదుకలకే పట్టుంటే అమ్మ ఒక పాదుక నేను ఒక పాదుక తీసుకొని చక్కగా తలంటు పోస్తున్నాం అనమాట ఆ స్వామివారికి. పోస్తూ అక్కడ మేము ఏం చేసామంటే అదంతా అయ్యింది, అమ్మ పూజకు కూర్చున్నారు. పూజకు కూర్చుంటే అక్కడ ఏమైందండి, ఆ మందిరంలో వాళ్ళు మాతాజీ బొమ్మ ఫోటో పెట్టారు. ఓహో ఇక్కడ ఈవిడ కూడా ఉందా, సరే అక్కడ ఆవిడకి కూడా ఓ పువ్వు. అంటే మహాత్ములకి ఈ దీన్ని కాదు, ఈ శరీరాన్ని కాదు చేస్తున్నది పూజ, దీనిలో ఉన్నటువంటి ఆ స్వరూపానికి పూజ అనేది చేస్తున్నాం అనే పరిపూర్ణమైనటువంటి శివశక్తి అభిన్నత్వాన్ని వారు అపరోక్షంగా ఆ దానిని అనుభవించారు కాబట్టి వారు అది చేయగలుగుతున్నారు. అది మనకి నేర్పించడానికే ఇక్కడ మనకి ఈ సౌందర్య లహరిలో మనకి చెప్పబడుతుంది. అంతేకాకుండా మనం ఇంకొక విషయం కూడా చాలా తెలుసుకున్నాం. సౌందర్య లహరి మొదట్లో మనం చెప్పుకున్నప్పుడు స్థూలంగా ఒక శరీరం, స్థూలము సూక్ష్మము, సూక్ష్మతమము సూక్ష్మతరము, సూక్ష్మతరము సూక్ష్మతమము, నాలుగు విధాలు చెప్పుకున్నామండి. స్థూలంగా మనకు కనపడుతున్నది విగ్రహం. ఆ విగ్రహాన్ని మనం తయారు చేస్తున్నాం, అక్కడ పెడుతున్నాం, స్థూలం. సూక్ష్మం, సూక్ష్మం ఏమిటి, సూక్ష్మం మంత్ర జపం ఏదైతే చేస్తున్నామో అది సూక్ష్మం. సూక్ష్మతమం ఏమిటి, యంత్రం. ఆ యంత్రం చేసేటప్పుడు, యంత్రం చేసి అక్కడ పెడుతున్నప్పుడు ఎన్ని వేల కొన్ని వేల జపం మంత్రం అక్కడ చెయ్యాలి. ఇదంతా చేశాక కూడా నీ ప్రాణాన్ని అందులో పెట్టి నువ్వు పెడుతున్నావు చూసావా, అది సూక్ష్మతరం తమం. కనుక ఈ నాలుగు విషయాల గురించి మనం అప్పుడు చెప్పుకున్నాం. ఎందుకంటే మనం శ్రీచక్రాన్ని గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇవన్నీ చాలా సూక్ష్మంగా చెప్పుకున్నాం. మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా వస్తే మనం చెప్పుకుందాం, అది వేరే సంగతి. కనుక ఇవన్నీ కూడా అల్టిమేట్గా నా సర్వేంద్రియాలలోనూ ఉన్నది నువ్వే, ఆ భగవతత్వమే. అది భగవంతుడికి భగవతికి అభేద తత్వాన్ని సూచిస్తూ ఈ 41 శ్లోకాలు మనకి చెప్పింది ఏమిటి అంటే దీనినే అమ్మ 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 అంటున్నాం చూసారా. ఆవిడ కామేశ్వరాలింగితాంగి అయి నమః, కామేశ్వర గృహేశ్వరి అయి నమః, కామేశ్వర మహేశ్వరి అయి నమః. ఆవిడ పతివ్రత పతివ్రతాంగనాభీష్ట ఫలదాయే నమః. అమ్మ కంటే మించినటువంటి పతివ్రత ఎవ్వరూ లేరు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆవిడ తన భర్త విషాన్ని మింగుతానన్నా కూడా ఏమమ్మా ఏం చేయమంటావు అని ఆవిడ చూస్తే మీరు తీసుకోండి నాకేం పర్వాలేదు, నా మాంగల్యం చాలా గట్టిది, నా మాంగల్యం మీద నాకు అంతటి ధీమా ఉంది అని ఆయనకి పర్మిషన్ ఇచ్చిందట. అంటే ఏంటి, నువ్వు అవినాశివయ్యా, నువ్వు నీకేమవుతుంది విషంని నీకంటే భిన్నంగా ఉందా అని ఆవిడే చెప్పింది. ఆ విషం నేనేగా, ఏమంటే ఆవిడే కదండి ఆ విషం కూడాను, కాదా? అలా చూస్తారేంటండి, హేయము ఉపాధేయము రెండు ఆవిడేనా ఏంటి, సకల సృష్టి ఆవిడైనప్పుడు ఆవిడ ఏది కాదు, శాంతి ఆవిడే అశాంతి ఆవిడే, అవునంటారా కాదంటారా, నేను తప్పు చెప్తే చెప్పండి. ఆవిడ కానిదేమీ లేదు, కానీ దానిని మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ఆవిడ చూస్తూ ఉంటుంది. అందుకని ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఆవిడ తన మాంగల్యం అంటే ఎవరు, తన భర్త. భర్త అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ప్రత్యానుపాయన ఆయనకి ఆవిడ, ఆయనను వదిలి ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు ఎలాగంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అనేక సార్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నేనున్నాను, నేను డాక్టర్ని, ఆ డాక్టర్కే నాకు అంటే ఏంటి, డాక్టర్ యొక్క విద్య అనేటటువంటి ఒక శక్తి నాకుంది కదా, డాక్టర్ విద్య అనే శక్తి నాకుంది. ఆ శక్తి మీకేమైనా కనబడుతుందా కళ్ళతో చూస్తే? అవసరం వచ్చినప్పుడు కనబడుతుంది అది, అవునా కాదా? అది ప్రదర్శించడానికి వచ్చినప్పుడు ఇందులోంచి ఆ శక్తి బయటకు వచ్చి ఒక పని చేస్తోంది. మీకు అర్థమవుతుందండి? ఒక పాటలు పాడే గొప్ప గాత్ర కచేరీ చేసే బాలమురళి కృష్ణ గారు, చెంబై వైద్యనాథ్ భాగవతర్ గారు ఎవరో ఉన్నారు, మన మధ్యలో కూర్చుని ఉన్నారు. వాళ్ళు కూర్చుంటే మనకు తెలుస్తుందా వాళ్ళలో అంత విద్వత్తు ఉందని? ఆ విద్వత్తును వాళ్ళు బయట పెట్టాలి అనుకున్నప్పుడే అది మనకు తెలుస్తుంది. అలాగే పరమాత్మలో సర్వం ఆయనలోనే ఉన్నది, అది బయటికి నీకు కనిపించదు. కానీ ఆయన కనిపింపజేయాలి నీకు అనుకున్నప్పుడు ఆయన అది కనిపింపజేస్తుంది. అంతెందుకండి, మన గురుమూర్తి బాబుజీ మహారాజు వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఏమండి ఆయన ఎవరన్నా సేట్ గారా? అవునండి సేట్ గారు. మీ పేరేంటండి? వెంకటస్వామి అండి అనేవారు. తన ఉనికిని తాను చెప్పనిచ్చేవారా? కానీ ఆయన ఉనికిని తెలియజేయాలనుకున్న వాళ్ళకి, అంటే ఆయన యొక్క సర్వజ్ఞత్వాన్ని మనకి తెలియజేయాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేసేవారు? ఏ ఫలానా చోట నువ్వేమిటి అలా ప్రవర్తించావు అనేవారా? మీరిద్దరూ ఏకాంత మందిరంలో కూర్చొని అలా మాట్లాడారే, ఎప్పుడు వద్దామా నవరాత్రులకు, మొదటి రోజు నుంచి వెళ్దామా, ఆఖరి రోజు 3 రోజులు వెళ్తే సరిపోతుందిలే అని ఆయన అంటున్నాడు, అవునా? ఇలా అందరివి బయట పెట్టేవారా? అందరికీ వీధిలో వెళ్లే వాళ్ళందరికీ బయట పెట్టేవాడిని పూర్వం పెట్టేవాడిని కానీ ఇప్పుడు మానేశానన్నారు ఆయన. అంటే వారి యొక్క సర్వజ్ఞత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని తాను తెలియజేయాలి అనుకున్నప్పుడే తెలియజేస్తారు. కానీ తెలియజేయకూడదు అన్నప్పుడు మట్టుకు ఆ మాయను అలా మన మీద కప్పేసి ఉంచుతారండి ఆయన. తన యొక్క విశ్వరూపాన్ని చూపెట్టాడు ఆయన నోట్లో కృష్ణ పరమాత్మ తన తల్లి అయిన యశోదకి. ఆవిడ చూసి ఆహా ఓహో అనుకునే లోపల ఆవిడ మీద మళ్ళీ మాయ కమ్మి, అమ్మా నాకు ఆకలిస్తోంది అన్నాడు కదా. అది మనం గుర్తించాల్సింది ఏంటంటే, పరమాత్మ తను మనకి, ఆ పరమాత్మ నుంచి పరమాత్మ యొక్క శక్తి అభిన్నం. దీనినే సమయాచారం అంటారు. సమయ అమ్మ అయ్యా ఇద్దరూ ఒక్కటే, ప్రకృతి పురుషుడు ఒక్కటే, శివ శక్తి ఒక్కటే. ఇది చెప్పేదే ఈ పుస్తకం, ఈ మహాగ్రంథం అంతా కూడా ఈ సమయాచార తత్వాన్నే, అంటే ఏంటి వారి యొక్క అభిన్న తత్వాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. కనుక ఇది ఇవాళ ఉపోద్ఘాతం ఇంతవరకు వచ్చింది. ఇక రేపటి నుంచి మనం ఈ 42వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం. సౌందర్య లహరి అని మనం దీనికి పేరు పెట్టుకున్నాం కదా. ఈ సౌందర్య లహరిలో ఇప్పటి వరకు ఇంత లోతైన తత్వాన్ని చెప్పుకొచ్చారండి. ఇప్పుడు ఈ 42వ శ్లోకం నుంచి అంతా అమ్మవారి వర్ణనే, అంతా అమ్మవారి వర్ణన. అమ్మవారు అంటే ఎవరండి? మళ్ళీ శక్తి, పరమాత్మ యొక్క శక్తి యొక్క అందం. అంటే పరమాత్మ యొక్క శక్తి ఎలా ఉన్నది ఇక్కడ మనకి? ప్రకృతి రూపంగా ఉంది, ప్రపంచం రూపంగా ఉంది, పంచభూతాత్మకంగా ఉంది. అటువంటి దివ్య సౌందర్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారండి. అంతేగాని ఒక అమ్మవారు అంటే ఏదో ఒక రూపాన్ని పెట్టి ఆ రూపానికి ఆ దొండ, అదే మొన్న మేము జోకులు కూడా వేసుకున్నానండి, ఆవిడకేమోనో దొండపండు లాంటి పెదవులుట, నాలాంటి వాడు వెళ్ళి ఓ బొమ్మ దొండపళ్ళు 2 వేసట పైనొట్టి కిందొట్టి, ఏ మరి అదేంటి దాన్ని ఏమంటారు దాడిమి బీజ రదనాయ నమః. ఆ దాడిమి బీజాలు అంటే ఏంటి? దాడిమి ఫలం ఆ పోమగ్రనేట్. చూడండి ఇంగ్లీష్ వస్తుంది కా సంస్కృతం వస్తుంది, తెలుగు రావట్లేదు. దానిమ్మ ఫలం, దానిమ్మ ఫలం యొక్క గింజల్లాంటి పళ్ళుట అంటే రెడ్ రెడ్గా చిన్న చిన్న పళ్ళు వేసేట. మీనాక్షి అన్నట్ట, రెండు మీనాలు ఇక్కడ, ఇక్కడో మీనం ఇక్కడో మీనం. చాంపేయ పుష్పాభనాశికాయే నమః. చాంపేయ అంటే చంపక పుష్పం అంటే ఏంటి? సంపెంగ పువ్వులు అంటే నాసిక అని లాగీసేట. ఈ కరణాలేమోను శంఖాల్లా వేసేట. ఇవన్నీ వేస్తే ఇప్పుడు అక్కడ మనం బొమ్మలో ఏం చూస్తున్నామండి? దొండ పండులు చూస్తున్నాం, దానిమ్మ పండును చూస్తున్నాం, ఏమండి మరి చేపలను చూస్తున్నాం, జలపుష్పాలని. ఇలాగా ఈ పాల భాగం ఏమిటి? అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనే అక్కడ చంద్రవంకన వేసాము. ఇవన్నీ వేస్తే ఇప్పుడు మనకి అక్కడ అమ్మవారి రూపం ఎలా కనిపిస్తోంది? ఇప్పుడు నవ్వుతావా నవ్వమా? నవ్వాలా? ఏ అది అమ్మవారి రూపం కాదా? అదే అమ్మవారి రూపం. అంటే ఏంటి? ప్రకృతి అంతా నిండి ఉన్నది నేనే, అంతేగాని నాకు వేరే భిన్నంగా ఇంకొకటి లేదు అని ఎంత చక్కగా చెప్పిందో. అందుకనే సీతామ్మవారు ఆంజనేయ స్వామిని రామలక్ష్మణుల యొక్క అవయవ సౌష్ఠవాన్ని నువ్వు వర్ణించు అంటే ఆయన యథాతథంగా ఎందుకు వర్ణించగలిగాడు? ఒక్కసారి ఆలోచించుకోండి. మన మంత్రాలన్నీ కూడా అసలు ఏమిటవి? అసలు మంత్రం ఏమిటి? మంత్రం అంటే ఏమిటి? మహర్షులందరూ కూడా వారు తాము చేసినటువంటి తపస్సు యొక్క శక్తిని వారు ప్రత్యక్షంగా అక్కడ ఒక జ్వాలారూపంగా దివ్య దర్శనం చేసుకున్నటువంటి ఆ దివ్య అగ్ని స్వరూపంగా, మరి విశ్వామిత్రుల వారు ఆ గాయత్రి స్వరూపాన్ని జ్యోతి స్వరూపంగా వారు దర్శించి గాయత్రి మంత్రాన్ని మనకి ప్రసాదించారు. అంటే వారి మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? భూర్భువ సువహ మహ జనహ తపహ సత్యలోకం వరకు వెళ్ళిపోయింది. ఏడేడు భువనాలు దాటి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఆ దర్శించినటువంటి ఏ జగన్మాత అయితే ఉందో అది ఆ గాయ, దానిని ఎవరైతే స్మరిస్తారో త్రాయతి వాళ్ళని రక్షిస్తుంది అని చెప్పి గాయత్రి మంత్రాన్ని మనకి ప్రసాదించారు. కనుక ఇప్పుడు మంత్రం అంటే ఏమిటి? అది ఒక దివ్యమైనటువంటి జ్యోతి. జ్యోతి దానిని మన అక్షరాల్లో పొందుపరుచుకున్నాం. మంత్రమే జ్యోతి స్వరూపం అయితే మరి భగవత్ రూపం ఎటువంటిదండి? భగవంతుడు ఒక రూపం అంటూ ఉందా? సహస్రశేరు షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే 1000 కాళ్ళు, 1000 చేతులు, 1000 రెండ్లు, 400 చేతులు, 200 కాళ్ళు, ఇవే అండి కాదే. సహస్రం అనేటటువంటిది ఒక సంకేతం, అనేకం సర్వం అనడానికి. అటువంటి ఆ స్వరూపానికి రూపం లేదు. అంతేకాదు దేవతా స్వరూపాలన్నీ తేజోమయ స్వరూపాలు అని మనకి అనేక సార్లు ప్రసాదరావు మహానుభావులు అనేక సార్లు చెప్పేవారు. అది యథార్థం. పరమాత్మ ఎలా ఉన్నాడండి? మనం రోజు చదువుకుంటున్నాం అదేంటి, మనలో శిఖాయ, శిఖలో ఉన్నాడు ఏ విధంగా? చిన్న జ్వాలమాలా కులం భాతి విశ్వస్యాయ తనం మాత్ సంతతగుం శిలాభిస్తులం బత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖ సోగ్రభుక్విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః ತಿರ್ಯಗೂರ್ಧ್ವಮದಶಾಯಿ ರಸ್ಮಯ ಸಂತತ ಸಂತಾಪಯತಿ ಸ್ವಂದೇಹಮಾಪಾದತಲಮಸ್ತಕ ತಸ್ಯ ಮಧ್ಯೆ ವನ್ನಿಸಿಖ ಅಣಿಯೋರ್ಧ್ವಾವ್ಯವಸ್ಥಿತಃ ಸಬ್ರಹ್ಮ ಸಶಿವ ಸಾರಿಸೇಂದ್ರ ಸೋಕ್ಷರ ಪರಮಸ್ವರಾಟ್. ರೋಜು ಚದುತ್ನಂಗಾ మనం చదివే మంత్రపుష్పంలో ఆయన జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనమ, చిన్న జ్వాలామాలగా ఉన్నట్టయన ఎక్కడా పరమాత్మ వ్యవస్థిత మన తస్య మధ్య వన్నీసిక. వన్నీ అంటే అగ్ని, తస్య మధ్య వన్నీసిక అణియోర్ధ్వాన్ వ్యవస్థిత సబ్రహ్మ, అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే అన్నీను అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. చూసారా, అటువంటి దివ్య రూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారిని, అమ్మవారు చిదగ్నికుండ నుంచి ఉద్భవించింది కాబట్టి చిదగ్నికుండ సంభూత అంటున్నాం. ఆ చిదగ్నికుండ నుంచి పైకి వచ్చినప్పుడు మొట్టమొదట ఏం కనబడుతుందండి? తల, శిఖ. అలాగే ఒక నార్మల్ క్రమంలో మనం పుట్టేటప్పుడు మనకి, మానవులకి ఏది ముందర వస్తుందండి? శీర్షం కదా, ఈ శీర్షోదయం అవుతుంది. కనుక అమ్మవారు జగన్మాత పుట్టేటప్పుడు మొట్టమొదట శీర్షోదయం అయింది. తర్వాత మెల్లిగా ఆవిడ జుట్టు కనిపించింది, తర్వాత ఆవిడ కనుబొమ్మలు కనిపించాయి, ఆవిడ పాలభాగం కనిపించింది, ఆవిడ కళ్ళు కనిపించాయి, ఆవిడ ముక్కు కనిపించింది, ఆవిడ చెవులు కనిపించాయి, ఆవిడ నోరు కనబడింది. ఇలా ఒక్కొక్కటి 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 అంగాలన్నీ కూడా పైకి వచ్చి ఆవిర్భావం చెందుతున్నాయండి అమ్మవారు. అటువంటి అది ఆ ప్రక్రియని, అంటే అమ్మని ఒక్కొక్క అవయవము ఎలా వర్ణించాలి, ఒక్కొక్క అవయవానికి రెండేసి మూడేసి కూడా పద్యాలు శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. మూక కవి అనేటటువంటి ఆయన అమ్మవారిని ఒక్కొక్క అవయవానికి ఆయన వందేసి పద్యాలు రాసేట మూక పంచశతి అని. అటువంటి మహానుభావులు అనమాట. అంటే ఏంటి, ఎంత చెప్పినా అది ఏమి చిత్రమో, ఎంత జుర్రినా తీరదేమిరా కృష్ణ అన్నట్టుగా అటువంటి దివ్యమైనటువంటి అమ్మవారి సౌభాగ్యాన్ని మనం రేపటి నుంచి మొదలు పెట్టుకుందాం. ఇవాళ మనకి ఉపోద్ఘాతం ఇవాటితో సరిపోయింది, కనుక రేపు మిగతా చెప్పుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు మనం ఏదైతే శ్రవణం చేశామో ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మన మనసు కుదుట పడ్డాక సత్యసుందర స్వరూపుడు అది చెప్పుకుని హారతి తీర్చుకొని మనం పూర్తి చేసుకుందాం. హరి ఓం తత్స. ఓం సహనావవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.